నమస్తే వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారా అన్న చర్చ ఎందుకు తెరపైకొచ్చింది? ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ పాత్ర పోషించబోతున్నారు? తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నారన్న వార్తలు దేనికి సంకేతం? నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానమంత్రి కానివ్వకూడదనే లక్ష్యంతో చంద్రబాబు ఎటు అడుగులు వేస్తున్నారు? కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీ చంద్రుడిపై ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారా అన్న చర్చ ఇప్పుడు ప్రధానంగా నడుస్తోంది. మోదీ మళ్లీ ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ లేదన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. కాగా ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ మళ్లీ ప్రధానమంత్రి కాకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ చేస్తున్న వ్యాఖ్యలను బట్టి విజయంపై ఆయనకు కూడా విశ్వాసం సన్నగిల్లినట్లు కనబడుతోంది. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన పాత్ర పోషించబోతున్నారని తెలుగు ప్రజలు మాత్రం భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రధాని మోదీతో సన్నిహితంగా మెలిగిన కేసీఆర్ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. మళ్లీ ప్రధానయ్యే అవకాశం మోదీకి లేదన్న అభిప్రాయానికి వచ్చిన కేసీఆర్ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తెలంగాణలో తనకి ఏపీలో తన మిత్రుడు జగన్మోహన్ రెడ్డికి కలిపి 30 సీట్ల వరకు ఖాయంగా వస్తాయని అంచనా వేసుకుంటున్న కేసీఆర్ ఎన్నికల తర్వాత ఏర్పడబోయే ప్రభుత్వానికి తమ బలం కీలకమవుతుందని పార్టీ నాయకుల వద్ద చెబుతున్నారు. శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిగే వరకు తమతో సన్నిహితంగా మెలిగిన కేసీఆర్ ఆ తర్వాత తమకు ద్రోహం చేశారని ప్రధానమంత్రి కార్యాలయం ప్రస్తుతం అభిప్రాయపడుతోంది. ఆ ద్రోహం ఏమై ఉంటుందో ప్రస్తుతానికి తెలియడం లేదు. మొత్తానికి కేసీఆర్ కి మోదీకి చెడిందన్నది వాస్తవం అని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా ధృవీకరిస్తున్నారు. ఈ కారణంగానే ఇప్పటిదాకా ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా తన పాత్ర ప్రముఖంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కుదిరితే ఉప ప్రధాని పదవి చేపట్టాలన్న కోరికతో కేసీఆర్ ఉన్నారు. అంతేకాదు, రాష్ట్రానికి చెందిన ఒక ఐఏఎస్ అధికారికి రిజర్వు బ్యాంక్ గవర్నర్ పదవి ఇప్పిస్తానని కూడా కేసీఆర్ హామీ ఇచ్చారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి అత్యధిక పార్లమెంట్ స్థానాలు వస్తే ఆయన తన మాట వింటాడో వినడోనన్న సందేహం ఉన్నప్పటికీ కేసుల్లో చిక్కుకున్న జగన్ ను ఎలాగోలా దారిలోకి తెచ్చుకోవచ్చునని కేసీఆర్ భావిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలలో చంద్రబాబుకు ఓటమి ఖాయమన్న అభిప్రాయంతో ఉన్న కేసీఆర్ అదే జరిగితే కేంద్రంలో తనదే పైచేయి అవుతుందని అంచనా వేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి తనకి కలిపి వస్తాయని అంచనా వేసుకుంటున్న 30 సీట్లకు తోడు మరో 20 మంది ఎంపీలను కలిగి ఉండే పార్టీని తన వైపు తిప్పుకోగలిగితే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా తాను ఉప ప్రధాని కావచ్చునని కేసీఆర్ లెక్కలు వేసుకుంటున్నారు. నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావాలనుకున్నా కనీసం 50 సీట్ల వరకు కొరత ఉంటుందని, ఆ కొరత పూడ్చే స్థితిలో తానుంటే కేంద్రంలో తనకు తిరుగుండదని కేసీఆర్ అంచనాగా చెబుతున్నారు. కేంద్రంలో పెద్ద పదవి లభిస్తే రాష్ట్రంలో తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయవచ్చునని కేసీఆర్ ఎప్పటినుంచో భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీతో ప్రస్తుతానికి సంబంధాలు సజావుగా లేకపోయినప్పటికీ తనకు సంఖ్యాబలం ఉంటే భారతీయ జనతా పార్టీ పెద్దలే రాయబారానికి వస్తారని ఆయన తలపోస్తున్నారు. మొత్తం మీద కేంద్రంలో మోదీ ప్రభుత్వం మళ్లీ వచ్చినా ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడినా అందులో తాను కీలకం కావాలని కేసీఆర్ గట్టిగా కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన గెలుపుపై జరుగుతున్న ప్రచారం ఎలా ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం తన విజయానికి ఢోకా లేదని బలంగా నమ్ముతున్నారు. కనీసం 18 లోక్సభ స్థానాలు, 110 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు తనదేనన్న నమ్మకంతో ఉన్నందునే ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు సాయంత్రమే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీలు సమావేశం కావాలని ఆయన చెబుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే రాహుల్ గాంధీ, మమతా బెనర్జీలతో చర్చలు జరిపిన చంద్రబాబు ఇతర పార్టీల నాయకులతో కూడా టచ్ లోకి వెళ్తున్నారు. నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానమంత్రి కానివ్వకూడదనే లక్ష్యంతోనే చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ కారణంగానే ప్రధానమంత్రి పదవి చేపట్టే అర్హత చంద్రబాబుకు ఉందని శరద్ పవార్ వంటి నాయకులు వ్యాఖ్యానిస్తున్నా, భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికై అనుసంధానకర్తగా మాత్రమే తాను వ్యవహరిస్తానని, ప్రధానమంత్రి పదవిపై ఆశ లేదని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. కేంద్రంలో తన పాత్ర ఎలా ఉన్నప్పటికీ తాను మాత్రం రాష్ట్రానికే పరిమితం కావాలని ఆయన భావిస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ అధికారానికి దూరమయ్యే పక్షంలో కేంద్రంలో ఏర్పడే ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలన్న విషయమై ఏకాభిప్రాయం తీసుకురావడం అంత సులువు కాదు. కొరకు రాని కొయ్యలుగా పేరొందిన మమతా బెనర్జీ, మాయావతికి కూడా ప్రధానమంత్రి కావాలన్న కోరికుంది. ఈ కారణంగానే వారిరువురు ప్రధానమంత్రి పదవికి రాహుల్ గాంధీని అంగీకరించడానికై విముఖంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 150కి పైగా స్థానాలు లభిస్తే తప్ప రాహుల్ గాంధీ ప్రధానయ్యే అవకాశం లేదు. అలా జరగకపోతే మరో పేరు తెర మీదకు వస్తుంది. మోదీని గద్దెదించే లక్ష్యంలో భాగంగా ఎవరు ప్రధానమంత్రి అయినా మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ మానసికంగా సిద్ధంగా ఉంది. గతంలో కాంగ్రెస్ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు ఇప్పుడు కూడా అదే ప్రయోగం చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే యూపీఏ హయాం వచ్చేసరికి ప్రభుత్వంలో వామపక్షాలకు కూడా ప్రధాన పాత్ర ఉండింది. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు వామపక్షాలు బలహీనమయ్యాయి. ఫలితంగా మమతా బెనర్జీ, మాయావతిల నిర్ణయం కీలకమవుతుంది. అప్పటి నాయకులకు నచ్చజెప్పినంత తేలిగ్గా ఇప్పటి నాయకులకు చంద్రబాబు నచ్చజెప్పగలరా అన్నదే ప్రశ్న. ప్రధానమంత్రి పదవికి మాయావతి అభ్యర్థిత్వాన్ని మమతా బెనర్జీ అంగీకరించే అవకాశాలు లేవని చెబుతున్నారు. మమత విషయంలో మాయావతి కూడా ఇదే వైఖరితో ఉంటారు. ఫలితాల తర్వాత మాయావతి పరిస్థితిని బట్టి భారతీయ జనతా పార్టీతో జత కట్టే అవకాశం లేకపోలేదని వార్తలొస్తున్నాయి. మాయావతి భారతీయ జనతా పార్టీ వైపు చూడకుండా నిలువరించడం చంద్రబాబుకు కత్తి మీద సామె అవుతుంది. ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ల మధ్య ఎన్నికలకు ముందు పొత్తు కుదర్చడానికి చంద్రబాబు ఎంతగా ప్రయత్నించినా ఫలించలేదు. ఈ నేపథ్యంలో నంబర్లు సహకరిస్తే తప్ప మోదీకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంత తేలిక కాదు. అయితే భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీలలో చంద్రబాబుకున్నంత సహనం, పరిచయాలు మరే పార్టీ నాయకుడికి లేవు. ఈ అనుకూలతల కారణంగానే కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకులు చంద్రబాబు వైపు చూస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు దారులు మూసుకుపోయే పక్షంలోనే కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు లభిస్తుంది. చంద్రబాబుకు పోటీగా కేసీఆర్ ఇప్పటికే రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ స్నేహహస్తం చాచినట్టు ఇదివరకే వార్తలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం చంద్రబాబుపైనే ఆశలు పెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానమంత్రి పదవికి అభ్యర్థి విషయంలో ఆ పదవికి పోటీ పడుతున్న వారి మధ్య సఖ్యత కుదరని పక్షంలో చంద్రబాబు పేరు తెర మీదకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాంటి అవకాశం వస్తే కాదనుకోకూడదని తెలుగుదేశ నాయకులు కోరుకుంటున్నారు. అయితే చంద్రబాబుకు మాత్రం రాష్ట్రాన్ని వదిలిపెట్టాలని లేదు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోవాలన్నదే చంద్రబాబు కోరికగా ఉంది. ఈ కారణంగానే కేంద్రంలో ఎవరు ప్రధానైనా పర్వాలేదు, మోదీ మాత్రం మళ్లీ రాకూడదన్న లక్ష్యంతో చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడాలంటే ఉత్తరాది పార్టీల బలం ఎంత ముఖ్యమో దక్షిణాది పార్టీల బలం కూడా అంతే ముఖ్యం కానుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డిఎంకే, టీడీపీ, టీఆర్ఎస్లకు 60 స్థానాలకు పైగా వస్తే ఈ మూడు పార్టీల బలం కీలకమవుతుంది. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పాటులో కేసీఆర్ సహకరిస్తే ఆయన ఉప ప్రధాని కావడానికి చంద్రబాబుకు అభ్యంతరం ఉండదు. ప్రస్తుతానికి ఈ ఇరువురి మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా ఉన్నప్పటికీ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఆశించిన సీట్లు లభించని పక్షంలో కేసీఆర్ తన వైఖరి మార్చుకుని చంద్రబాబుతో చేతులు కలపడానికి సిద్ధపడే అవకాశం లేకపోలేదు. ఉప ప్రధాని కావాలన్నది కేసీఆర్ ఆశ కాగా, నరేంద్ర మోదీని గద్దెదించాలన్నది చంద్రబాబు కోరికగా ఉన్నందున ఇరువురు నాయకులు చేతులు కలిపితే వారి కోరికలు నెరవేరే అవకాశం ఉంది.
ప్రధాని నరేంద్ర మోదీపై టైమ్ మ్యాగజైన్ తాజాగా రాసిన కథనం ఎలాంటి ప్రశ్నను సంధించింది? బీజేపీయేతర పక్షాల మధ్య ఉన్న అనైక్యత మోదీకి ఎలా కలిసొచ్చింది? మోదీ ముప్పు నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రాంతీయ పార్టీలు ఏ పంతాను ఎంచుకున్నాయి? రాజీవ్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపాయి?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై టైమ్ మ్యాగజైన్ తాజాగా ప్రచురించిన కథనం దేశంలోని వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతోంది. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని ఆ పత్రిక చేసిన వ్యాఖ్యలలో ఆక్షేపించడానికి ఏమీ లేదు. మరో 5 ఏళ్ల పాటు నరేంద్ర మోదీని భారతదేశం భరించగలదా అని సదరు పత్రిక సంధించిన ప్రశ్న ముమ్మాటికి నిజం. దేశంలో మోదీ హవా ఎంతో కొంత నడుస్తోందంటే అందుకు ప్రత్యామ్నాయం లేకపోవడమే కారణం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యామ్నాయ నేతగా ఇంకా ఎదగలేదనే చెప్పవచ్చు. మహాకూటమిలోని పార్టీల మధ్య ఎన్నో వైరుధ్యాలు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చేయి కలిపిన 21 పార్టీల మధ్య కూడా ఎన్నో వైరుధ్యాలు. ఈ కారణంగానే నరేంద్ర మోదీ ఇప్పటికీ బలమైన నాయకుడిగా చలామణి అవుతున్నారు. తన అధికారానికి ప్రాంతీయ పార్టీల నుంచి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని గ్రహించిన నరేంద్ర మోదీ ప్రాంతీయ పార్టీలను కబళించడానికి ప్రయత్నించి కొంతవరకు సఫలమయ్యారు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన ప్రాంతీయ పార్టీలు మేల్కొని విరుగుడు చర్యలు చేపట్టాయి. ఉత్తరప్రదేశ్లో ఉప్పు నిప్పుగా ఉండే సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ చేతులు కలపడం ఇందులో భాగమే. మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలు అప్రమత్తమై తమ అస్తిత్వాన్ని కాపాడుకున్నాయి. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం తన బలం పెంచుకోవడానికై భారతీయ జనతా పార్టీని వాడుకుంది. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో పలుచోట్ల భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఇవ్వడంతో ముస్లింలు కాంగ్రెస్ కు బదులు టీఆర్ఎస్ ఎంచుకున్నారు. కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చిన చోట మాత్రం ముస్లింలు ఆ పార్టీ వైపు మొగ్గు చూపారని వార్తలొస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భారతీయ జనతా పార్టీ ప్రస్తుతానికి పెరిగిన ప్రమాదం లేదని భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగితే తెలంగాణలో 16% ఉన్న ముస్లింల మద్దతు తనకు గంపగుత్తగా లభిస్తుందన్నది కేసీఆర్ అంచనా. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇందుకు విరుద్ధంగా భారతీయ జనతా పార్టీని ప్రధాని నరేంద్ర మోదీని ప్రధాన బూచీగా చూపించి తన పార్టీని కాపాడుకునే ప్రయత్నాన్ని చంద్రబాబు గట్టిగానే చేశారు. ఈ విధంగా ప్రాంతీయ పార్టీలన్నీ తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికై తమదైన ఎత్తుగడలను అనుసరించాయి. దీంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయ జెండాను ఎగురవేయాలన్న కమలనాథుల ఆశలను ప్రాంతీయ పార్టీలు అడ్డుకోగలిగాయి. ఇప్పుడు మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ విషయానికి వద్దాం. ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు ఎబ్బెట్టుగా ఉంటున్నాయి. చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడకపోవడం, కుదిరితే 4 మంచి మాటలు చెప్పడం మన సంస్కృతి. దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేది తామేనని చెప్పుకునే నరేంద్ర మోదీ ఇప్పుడు దాదాపు 3 దశాబ్దాల క్రితం మరణించిన రాజీవ్ గాంధీని ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకోవడం దేనికి సంకేతం? అత్యంత దారుణ హత్యకు గురైన రాజీవ్ గాంధీని ఇప్పుడు విమర్శించడం ద్వారా ప్రధానమంత్రి స్థాయిని నరేంద్ర మోదీ తగ్గించారని చెప్పవచ్చు. నాటి బోఫోర్స్ కేసు నుంచి రాజీవ్ గాంధీకి ఎప్పుడో విముక్తి లభించింది, అయినా ఇప్పుడు రాజీవ్ గాంధీ అవినీతి పరుడని మోదీ విమర్శించడం దిగజారుడుతనమే అవుతుంది. ఇప్పటి తరానికి బోఫోర్స్ గురించి కానీ రాజీవ్ గాంధీ గురించి కానీ తెలియదు. బోఫోర్స్ మచ్చ తప్పితే రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ గానే ప్రధానమంత్రి పదవిలో 5 ఏళ్లు కొనసాగారు. ఎల్టీటీఈ ఉగ్రవాదుల చేతుల్లో ఆయన హత్యకు గురై ఉండకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దుస్థితి దాపురించుండేది కాదు. రాజీవ్ గాంధీ హత్యానంతరం ప్రజల్లో నెలకొన్న సానుభూతి కారణంగానే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు లభించడం, తెలుగువాడైన పివి నరసింహారావు ప్రధానమంత్రి కావడం చరిత్ర. దాదాపు 3 దశాబ్దాల తర్వాత రాజీవ్ గాంధీ అవినీతి పరుడని నిందించడం ద్వారా ప్రధాని మోదీ ఏం సాధించబోతున్నారో తెలియదు. దివంగత రాజీవ్ గాంధీపై ప్రధాని మోదీ నిందలు వేయడాన్ని సభ్య సమాజం తప్పుబట్టింది, అయినా ఆయన వెనక్కు తగ్గలేదు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారతానని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా రుజువు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత టి అంజయ్యను ఏకంగా దళితుడిని చేశారు. దీంతో తాము దళితులం కాదని అంజయ్య కుటుంబీకులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ కు అండగా ఉండే దళితులను తన వైపు తిప్పుకోవడానికే అంజయ్యను దళితుడిగా ప్రధాని మోదీ మార్చేశారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని మోదీ చెప్పారు. అంటే ప్రధానమంత్రిగా ఉంటూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి తాను వెనకంజ వేయనని ఆయన చెప్పకనే చెప్పారు. నిత్యం నీతి నిజాయితీల గురించి మాట్లాడే నరేంద్ర మోదీకి స్వీయ రాజకీయ ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి అవేమి పట్టో. అవినీతి పరుల పాలిట తాను ఛండశాసనుడనని చెప్పుకునే నరేంద్ర మోదీ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని అక్కున చేర్చుకోవడమే ఇందుకు చక్కని నిదర్శనం. దేశంలోని వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసిన ఖ్యాతి కూడా నరేంద్ర మోదీకే సొంతం. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత ఒత్తిడిలో ఇవాళ ఆదాయ పన్ను శాఖ అధికారులున్నారు. ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ముప్పు తిప్పలు పెట్టడానికై దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఆదాయ పన్ను శాఖ అధికారులను ఆ రాష్ట్రానికి పంపారు. గతంలో ఏ ప్రధానమంత్రి కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీని నాయకుడిని ఇలా లక్ష్యంగా చేసుకోలేదు. దేశ ప్రధాని పట్ల ప్రజల్లో ప్రేమాభిమానాలు గౌరవం ఉండాలి. ప్రస్తుత ప్రధాని మోదీ విషయంలో భిన్నమైన పరిస్థితి ఉంది. సంఘ్ పరివార్ సైతం గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమ్మో మోదీ అని భయపడే పరిస్థితి ఇప్పుడు దేశంలో నెలకొంది. ప్రధానమంత్రిగా ఉన్నవారికి ఏది కీర్తి ఏది అపకీర్తి అన్నది నరేంద్ర మోదీని ఆలోచించుకోవాలి. ఈ 5 ఏళ్ల పాలనలో ప్రధానిగా మోదీ సాధించిన దానికంటే సాధింపులే అధికంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ గమనించడం వల్లనే కాబోలు నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా మరో 5 ఏళ్లు భరించే పరిస్థితిలో భారతదేశం ఉందా అని టైమ్ మ్యాగజైన్ వ్యాఖ్యానించింది. ఒక దేశ ప్రధానికి ఈ వ్యాఖ్యలకు మించిన తలవంపులు ఏముంటాయి? టైమ్ మ్యాగజైన్ అభిప్రాయపడినట్టుగా ఇంకో 5 ఏళ్ల పాటు మోదీని భరించలేమని ఉత్తరాది ప్రజలు కూడా భావిస్తే ఆయన అధికారం నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మాకు ఇలాంటి ప్రధానే కావాలని ఉత్తరాది ప్రజలు భావిస్తే మరో 5 ఏళ్ల పాటు భరించడానికి మానసికంగా సిద్ధపడడం మినహా చేయగలిగిందేమీ లేదు. ఈ నెల 23 వరకు వేచి చూద్దాం.
ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్ బై ఆర్కే. చూస్తూనే ఉండండి ఏబిఎన్.